ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఇందులో 15వ శ్లోకం గురించి మనం ఈరోజు చర్చ చేద్దాం. దీనికి తాత్పర్యం మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. తాత్పర్యం: సత్యములు, ప్రీతికర్మలు, లాభకర్మలు ఇతరులకు ఉద్రేకము కలిగింపనివి అగు వాక్యములను మాట్లాడుట, వేదవాంగ్మయమును క్రమబద్ధముగా ఉచ్చరించుట వాక్కునకు సంబంధించిన తపస్సని చెప్పబడును. భాష్యం: ఇతరుల మనస్సులకు కలత కలిగించు విధమున ఎవరునూ మాట్లాడరాదు. ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు బోధించుట కొరకు సత్యము పలుకవచ్చును, కాని ఆ ఉపాధ్యాయుడే తన విద్యార్థులు కాని వారితో వారి మనస్సులను కలత పెట్టినట్లు మాట్లాడరాదు. వాక్కునకు సంబంధించిన తపస్సు ఇదియే. ఇదిగాక ఎవరును అర్ధరహితముగా మాట్లాడరాదు. ఆధ్యాత్మిక వ్యక్తుల సంగమునందు మాట్లాడు విధానమే శాస్త్ర గ్రంథములు సమ్మతించు విషయమును మాట్లాడుట యగును. తాను చెప్పిందానినే సమర్థించుటకై ఎవరైనను వెంటనే ప్రామాణిక వేద గ్రంథముల నుండి నిదర్శనము చూపవలయును, మరియు అట్టి భాషణము వీణుల విందుగా ఉండవలయును. అట్టి చర్చలచే ఎవరైనను అత్యున్నత లాభమును పొందుటయే కాక మానవ సమాజమును కూడా ఉద్ధరింపగలరు. అపరిమితముగానున్న వేదవాంగ్మయమును ఎవరైనను అధ్యయనము చేయవలయును. ఇది వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమ్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యః కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరీన్ యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. సత్యములు, ప్రీతికర్మలు, లాభకర్మలు ఇతరులకు ఉద్రేకము కలిగింపనివి అగు వాక్యములను మాట్లాడుట, వేదవాంగ్మయమును క్రమబద్ధముగా ఉచ్చరించుట వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. మరి క్రిందటి వారం మనం శారీరకమైనటువంటి తపస్సు గురించి నేర్చుకోవడం జరిగింది. మీలో కొంతమంది క్రిందటి వారం వచ్చే ఉంటారు. మనం శరీరానికి సంబంధించినటువంటి తపస్సు గురించి కృష్ణుడు చెప్తూ ఉండగా మనం నేర్చుకున్నాం. ఏమిటది శరీరానికి సంబంధించినటువంటి తపస్సు అంట? దేవదేవుని, బ్రాహ్మణులను, ఆధ్యాత్మిక ఆచార్యుని, తల్లిదండ్రులు మొదలగు పెద్దలను పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి దేహ సంబంధమైన తపస్సు అని చెప్పబడినవి. అంటే శాస్త్రం అనేటువంటిది మనకి ఎలా వ్యవహరించాలి అనేటువంటిది మనకి శాస్త్రం చెప్తూ ఉంది. అంటే మనందరం కూడాను మానవ జీవితం ఎత్తినంత మాత్రాన మనకి పెద్ద అర్హత లభించినట్టు కాదు. ఆ అర్హత ఎప్పుడొస్తుంది అని అంటే మానవుడు మానవుడిగా మెలిగినప్పుడే అర్హత వస్తుంది. మానవుడు కనుక జంతువుగా మెలిగినట్లయితే అర్హత అనేటువంటిది పోతుంది. కాబట్టి శాస్త్రం అనేటువంటిది మనకేం చెబుతుంది, ఇగో మానవుడు అనేటువంటి వాడు ఫలానా ఫలానా రకంగా ఉండాలి, ఇవి మినిమం అర్హతలు, మినిమం క్వాలిఫికేషన్స్. మనం భక్తుల గురించి మాట్లాడలేదు, భక్తులు అవ్వాలంటే ముందు మానవులైతే భక్తులు అవుతారు, డైరెక్ట్ గా జంప్ చేసేయలేము. ముందు మానవ మాతృలుగా మనం ఉండాలి. మానవ మాతృలనంటే కొన్ని లక్షణాలుంటే మానవ మాతృలు అంటారు. ఇప్పుడు సమాజం ఎంత దిగజారిపోయిందంటే మానవుడు కూడా మానవుడిగా వ్యవహరించట్లేదు, జంతువుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అంత దిగజారిపోయింది. కాబట్టి మొదట ఈ జంతువులా ప్రవర్తించేటువంటి మానవుల్ని మామూలుగా మానవుల కేటగిరీకి తీసుకొచ్చి అక్కడి నుంచి భగవద్భక్తి అంటే ఏమిటో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ శారీరకంగా మనం ఏ రకంగా తపస్సు చేయొచ్చు, మానసికంగా ఏ రకంగా తపస్సు చేయొచ్చు, వాక్ తపస్సు ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనకి కృష్ణుడు చెప్తున్నాడు. వాక్ తపస్సు అనంటే మన మాట ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఎలా ఉండాలంట? మొట్టమొదటిది అనుద్వేగకరం వాక్యం. అనుద్వేగకరం, అనుద్వేగకరం అనంటే ఇతరులకు, ఇతరుల మనస్సులను కలత కలిగించినట్టుగా ఉండాలి. ఇతరుల మనస్సులను కలత కలిగించకుండా ఉండాలి. అంటే వాళ్ళ మనస్సుల్ని మనం యాజిటేట్ చేయకూడదు, వేరే వాళ్ళ యొక్క మనస్సులను యాజిటేట్ చేయకూడదు. కలియుగంలో చాలా కష్టం. అలాంటి మాటలు మాట్లాడాలనంటే పిచ్చాపాటి మాట్లాడితే అందరికీ కూడా బాగుంటుంది. దేవుడి గురించి చెప్పాయంటే వెంటనే మనకు కోపం వచ్చేస్తుంది. అరే ఇలాంటి చేయాలి, అలాంటి చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అంటున్నారే వీళ్ళు అని మనకు వెంటనే మనం ఉద్వేగం కలుగుతుంది మనందరికీ కూడా. కష్టమే. కాబట్టి కలియుగంలో భగవంతుడి గురించి చెప్పేవాళ్ళు రిస్క్ తీసుకుంటారు. ఆ రిస్క్ ఏమిటి అనంటే కొంతమందికి అది రుచించవచ్చు, మరికొంతమందికి అది రుచించకపోవచ్చు. రుచించకపోయేటువంటి వాళ్ల మనస్సు ఉద్వేగపడుతుంది, రుచించేటువంటి వాళ్ల మనస్సు శాంతపడుతుంది. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి జూదం లాంటిదే. పబ్లిక్ గా భగవంతుడి గురించి మాట్లాడడం ఒక రకంగా జూదం లాంటిది. ప్రభుపాదుల వారు ఆ మాట చెప్తారు 18వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో కృష్ణుడు భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు ఏమనంటే, ఎవరైతే ఈ యొక్క భగవద్గీత సారాంశాన్ని వేరే వాళ్ళకి చెప్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళు అని అంటాడు. అయితే ఒక్క మాట అర్జున, ఎవరు పడితే వాళ్ళకి నువ్వు చెప్పకూడదు, ఎవరికైతే నా మీద నమ్మకం ఉంటుందో వాళ్ళకి మాత్రమే నువ్వు చెప్పాలి అని అంటాడు కృష్ణుడు. మరి ఇక్కడికి వచ్చినంతమంది వాళ్ళలో ఎంతమందికి భగవంతుడి మీద నమ్మకం ఉంది, ఎంతమందికి లేదో మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఇలాంటి పబ్లిక్ లెక్చర్లు చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే కొంతమందికి కోపం కూడా వస్తుంది. కాబట్టి ఈ అనుద్వేగ, సాధారణంగా మనం పాటించాల్సినటువంటి రూల్ ఏమిటి అంటే వేరే వాళ్ళని మనస్సు నొచ్చుకోకుండా మనం మాట్లాడాలి. కానీ ఎవరు మనస్సు నొచ్చుకున్నా మంచి మాట అయితే వాళ్ళు దాన్ని స్వీకరించడం నేర్చుకోవాలి. చెడు మాట అంటే పోనీ అనుకోవచ్చు, ఉద్వేగపడింది మనస్సు. కానీ మంచి మాటలు చెప్పేటప్పుడు ఉద్వేగపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ మాట్లాడేటువంటి వాడు ఎప్పుడు కూడా పాటించాల్సింది ఏమిటి అనంటే ఇది. అది ఇలాంటి లెక్చర్లు చెప్పినప్పుడైనా మనం వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా మనం పాటించాల్సినటువంటి రూల్ ఏమిటి అంటే అనుద్వేగకరం. అంటే వేరే వాళ్ళని మనం ఉద్వేగపడేటట్టుగా యాజిటేట్ చేయకుండా మాట్లాడాలి. స్వీట్ స్పీచ్, మధురంగా మాట్లాడాలి. అంటే వాళ్ళకి మనస్సుకి నచ్చేటట్టుగా మాట్లాడాలి, శాంతపరిచేటట్టుగా మాట్లాడాలి. అది వాక్, వాక్కి సంబంధించినటువంటి తపస్సు, వాక్ తపస్సు. అది ఒక రకమైనటువంటి తపస్సు. అంటే శాస్త్రం ఏముంటుంది అనంటే మనస్సుకి నచ్చినా నచ్చకపోయినా భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు ఎలాంటివి అనంటే కొంతమందికి అవి కర్ణకఠోరాలుగా ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం మాట్లాడాలి, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడాలి అని శాస్త్రం చెబుతుంది. దీనికి ఉదాహరణగా ఏమిటి అనంటే డాక్టర్ కొన్నిసార్లు కత్తితో కొయ్యడం జరుగుతుంది. కత్తితో కోసేటప్పుడు బాధ కలుగుతుంది సరే, కానీ ఆ కత్తితో ఎందుకు కోస్తున్నాడు? ఆపరేషన్ చేసి అందులో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించడం కోసం ఆయన కత్తితో కొయ్యడం కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు గొప్ప గొప్ప ఋషులు ఎలాంటి మాటలు మాట్లాడతారు అనంటే చాలా కట్ చేసేటట్టుగా మాట్లాడతారు, కొన్ని దుర్లక్షణాల గురించి మాట్లాడతారు. ఆ దుర్లక్షణాల గురించి మాట్లాడేటప్పుడు మనకు ఆ దుర్లక్షణాలు ఉంటే మనకు ఎలా అనిపిస్తుంది? గుండె పిండేసినట్టు అనిపిస్తుంది. ఈ నా గురించే మాట్లాడుతున్నాడు, నా గురించే మాట్లాడు. మన గురించి మాట్లాడకపోవచ్చు, జనరల్ గా మాట్లాడవచ్చు, కానీ మనకు అనిపిస్తుంది ఏమిటి అని అంటే నా గురించే మాట్లాడుతున్నాడు అంటే, ఎందుకు మనలో ఆ లక్షణాలు ఉన్నాయి కాబట్టి. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి, శాస్త్రం ప్రకారం ఎవరైనా మాట్లాడుతున్నారు, మన మంచి కోసం ఎవరైనా మాట్లాడుతున్నారు అని అంటే మనం అది కొద్దిగా మనకి మనస్సు కాస్త కష్టం కలిగించినప్పటికీ కూడా ఓర్చుకోవాలి, ఓర్చుకొని దాన్ని స్వీకరించాలి సహృదయంతో. మాట్లాడేటువంటి వాడి వాడి వంతు మాట్లాడేటువంటి వాడు ఎలా మాట్లాడాలి, సాధ్యమైనంత వరకు దాన్ని మంచిగా చెప్పేటట్టుగా మాట్లాడాలి. కొంతమంది కొన్నిసార్లు శాస్త్రాల గురించి చెప్తూ ఉంటారు, కానీ అది ఎలా ఉంటుంది అని అంటే మనకి వినడానికి చాలా కష్టం అనిపిస్తుంది, అంత దారుణంగా చెప్తూ ఉంటారు, ఏవేవో ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు, ఇవి చెప్తూ ఉంటారు, అవి చెప్తూ ఉంటారు. అంటే మనం మాట్లాడేటప్పుడు అది ఎలా ఉండాలంటే వేరే వాళ్ళని కాస్త అప్లిఫ్ట్ చేసేటట్టుగా ఉండాలి, అప్లిఫ్ట్ చేసేటట్టుగా ఉండాలి, అంటే వాళ్ళ యొక్క చైతన్యాన్ని కాస్త ఉన్నతించేటట్టుగా ఉండాలి, అంతేగాని ఇంకా చైతన్యాన్ని ఇంకా దిగజార్చేటట్టుగా ఉండకూడదు ఆ మాట. కాబట్టి గొప్ప గొప్ప భక్తులు వాళ్ళు మాట్లాడేటప్పుడు పడుకునే వాళ్ళు ఎవరూ లేరు, అందరూ కూడా మెలకుగా ఉండే వింటారన్నమాట. సుఖదేవ గోస్వామి ఆయన శ్రీమద్ భాగవతం చెప్పేటప్పుడు ఎన్నో వేల మంది ఋషులు కూర్చున్నారు, ఒక్కరు కూడా నిద్రపోవట్లే, అది కూడా ఒకరోజు కాదు, వారం రోజులు కంటిన్యూస్ గా, రాత్రింబవళ్లు నిద్ర ఆహారం లేకుండా ఆయన వారం రోజులు కంటిన్యూస్ గా శ్రీమద్ భాగవతం చెప్పాడు. అంటే దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు ఆయన యొక్క వాక్ చాతుర్యము, ఆయన యొక్క భక్తి. ఈ శ్లోకంలో చెప్తున్నట్టుగా అనుద్వేగకరం వాక్యం, ఆయన ఏ రకంగా ఆయన వాక్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ అరగంట చెప్తేనే కష్టం, అందరికీ కూడా కాన్సన్ట్రేట్ చేయడం కష్టం, చాలా కష్టం, కొంతమంది ఇలా పడిపోతూ ఉంటారు కూడా, నిద్రలో పడిపోతూ ఉంటారు, ఇలా గుద్దేసుకుంటూ ఉంటాం నేలని. ఎందుకనంటే చెప్పేవాడు సుఖదేవ గోస్వామి కాదు, వినేవాళ్ళు ఋషులు కూడా కాదు, అది ప్రాబ్లం. కాబట్టి అది కాస్త కష్టం, కానీ శాస్త్రం ఏముంటుంది, అలా చెప్పాలి. ఎలా చెప్పాలి, వేరే వాళ్ళ యొక్క చైతన్యం కాస్త ఉన్నతంగా ఉండేటట్టుగా చెప్పాలి, వినేవాడు కూడా చాలా జాగ్రత్తగా దాన్ని వినాలి. అనుద్వేగకరం వాక్యం. ప్రభుపాదులు వారు ఏమంటారంటే ఈ కలియుగంలో సుమారుగా ఈ మాట అనేటువంటిది చాలా దిగజార్చేసింది అందరినీ కూడా. ఎంత దిగజార్చింది అని అంటే ప్రభుపాదులు వారు దాన్ని ఏమని చెప్తారంటే, కంపేర్ చేస్తారంటే, ఇప్పుడు మనకి వర్షాకాలంలో బాగా వర్షాలు పడితే అక్కడక్కడ నీటి గుంటలు ఉంటాయి, ఆ చిన్న చిన్న నీటి గుంటల్లో ఎవరుంటారు, కప్పలుంటాయి. పొద్దున సాయంత్రం ఒకటే పని వాటికి, బెక 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 వాగుతూనే ఉంటాయి కప్పలు. ప్రభుపాదులు వారు ఏమంటారంటే, అసలు ఈ బెకబెక శబ్దం కప్ప చేయటం వల్ల అది దేన్ని కోరుకుంటున్నట్టు అంటే చావును కోరుకుంటున్నట్టు. ఎందుకనంటే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పాములకు తెలుస్తుంది అనమాట, ఇక్కడ కప్ప ఉంది అని తెలుస్తుంది. అది బెకబెక అనకపోయి ఉంటే కనీసం పాముకి తెలియకపోయి ఉండేది, కానీ బెకబెక అనడం వల్ల ఏమవుతుంది, పాముకు తెలుస్తుంది ఎక్కడ కప్ప ఉందో అని, వెంటనే వచ్చి ఏం చేస్తుంది, కప్పనది మింగేస్తుంది అనమాట. ప్రభుపాదులు వారు ఏమంటారు, ఇప్పుడు మనం ఎన్ని సాధనాలను సమకూర్చుకున్నామనంటే కలియుగంలో మోడర్న్ ఏజ్ లో బెకబెకమనేటువంటి సాధనాలు బోల్డ్ అని, టేప్ రికార్డర్లు, టీవీలు, ఇంటర్నెట్లు అన్ని బెకబెకలే, అంటే ఒకటి కూడా ఉపయోగకరమైనటువంటి మాట ఒకటి కూడా లేదు, అంతా సొల్లు కబుర్లు, సొల్లు కబుర్లు అన్ని కూడాను చెత్త కబుర్లన్నీ కూడా మనం చెప్పుకుంటాం. నలుగురు కూడారు అంటే చాలు, ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఇంతకు ముందు ఒక కనీసం ఒక 50 సంవత్సరాల క్రితం ప్రతి ఊర్లో కూడా ఒక రావి చెట్టు లాంటిది ఉండేది, ఆ రావి చెట్టు చుట్టూ ఒక పెద్ద ఇది ఉండేది, ఒక రాతి బండ అంటారు, ఆరు అరుగు లాంటిది ఉంటుంది, కరెక్ట్, ఆ అరుగు రచ్చబండ, కరెక్ట్, రచ్చబండ ఉండేది. ఆ రచ్చబండలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, హరికథలు చెప్పుకునేవారు, లేకపోతే భాగవతం చదివేవాళ్ళు, లేకపోతే రామాయణం చదివేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో, మీరు కావాలంటే పేపర్లో, న్యూస్ పేపర్లో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, తెలంగాణ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ మాటలు. 50 సంవత్సరాల క్రితం వేరు, ఇప్పుడుండే పరిస్థితి వేరు. అంటే దీని ప్రభుపాదులు వారు దేనితో పోల్చారు, బెకబెక బెకబెకతో పోల్చారు. అంటే జీవితంలో ఇలాంటి పనికి మాటలని, పనికి మళ్ళీ మాటలని మాట్లాడి మాట్లాడి చివరికి మనం ఏం తెచ్చుకుంటున్నాం, చావు తెచ్చుకుంటున్నాం. ఉపయోగకరంగా మనం జీవించట్లేదు. మానవ జీవితం ఎంతో ఉపయోగకరమైనటువంటిది, దాన్ని జీవించకుండా మనం అనవసరంగా మాట్లాడుతూ, కప్ప ఎలా అయితే పాము నుంచి చావు తెచ్చుకుంటుందో మనందరం కూడా చావు తెచ్చుకుంటున్నాం అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఏమంటున్నారు, అనుద్వేగకరం వాక్యం. మనం మాట్లాడేటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొన్ని పద్ధతులు పాటించాలి మాట్లాడేటప్పుడు. ఆ పద్ధతులు ఏమిటి అంటే, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, మనల్ని ఎవరు అడగకపోయినా బెకబెక మాట్లాడిస్తూ ఉంటాం. మాట్లాడేటప్పుడు మాక్సిమం మన నోటి నుంచి వచ్చేది ఏమిటి అంటే, డబ్బు, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాం. నేను ఇంత గొప్పవాణ్ణి, నేను అంత గొప్పవాణ్ణి, లేకపోతే మన పిల్లల గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఏమని, మావాడు అమెరికా వెళ్ళాడు, అంత డబ్బు సంపాదిస్తున్నాడు, ఇంత డబ్బు సంపాదిస్తున్నాడు, ఇంత పెద్ద ఉన్నతమైనటువంటి కులంలో పుట్టాం, అంతా కూడా దేని గురించి చెప్పుకుంటాం, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటాం. అంటే మనం ఎంత గొప్పవాళ్ళం వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటాం. నిజంగా గొప్పవాడు ఎవడో కూడా వేరే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, వాడిని చూస్తేనే తెలుస్తుంది వాడు గొప్పవాడు కాదనేటువంటిది. అంటే మనం చెప్పుకుంటున్నామో వేరే వాళ్ళకి అని అంటే దాన్ని బట్టే తెలుస్తుంది మనం ఎంత గొప్పవాళ్ళమో. అంటే మనం ఎలాంటి స్థితిని కల్పించుకున్నామనంటే, వేరే వాళ్ళకి మనం గొప్పతనం చెప్పాల్సినటువంటి స్థితిని మనం కల్పించుకున్నామంటే మనం ఎంత గొప్పవాళ్ళమో మనం అర్థం చేసుకోవచ్చు. గొప్పవాడెవడు తన గురించి తను చెప్పుకోడు, తన యొక్క చేష్టల ద్వారా వేరే వాళ్ళకి తెలిసిపోతుంది. ప్రభుపాదుల వారు ఏమంటారనంటే, మూర్ఖుడనేటువంటి వాడు మాట్లాడినంత వరకు వాడెవరు కూడా తెలియదంట. మూర్ఖుడంటే ఎవడో తెలియదంట. సూటు బూట్లు వేసుకుంటారు అందరూ కూడాను, కానీ ఎప్పటి వరకు వాడు మూర్ఖుడని తెలియదు, వాడు మాట్లాడేంత వరకు తెలియదంట. వాడు మాట్లాడాడంటే అప్పటి నుంచి తెలిసిపోతుంది వీడు మూర్ఖుడు అని, ఎందుకంటే వాడు మాటలే చెప్పేస్తాయి వాడు ఎంత మూర్ఖుడు అనేటువంటిది. కాబట్టి అనవసరంగా మాట్లాడకూడదు. నెంబర్ వన్, నేను మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా అని మొదట అనుకోవాలి. వాళ్ళు అంటూ ఉంటారు చూస్తారు, థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ అని అంటారు. అంటే రెండు సార్లు ఆలోచించుకో, మాట్లాడే ముందు రెండు సార్లు ఆలోచించుకో అంటారు. ఎందుకనంటే ఊరికనే బెకబెక వద్దు అని. మొట్టమొదటి మనం ఆలోచించాల్సింది, నేను మాట్లాడడం వల్ల ఉపయోగం ఉందా, ఇక్కడ అసలు నన్ను మాట్లాడమన్నారా ఫస్ట్. ఒకవేళ మాట్లాడమన్న తర్వాత నా మాటల వల్ల వేరే వాళ్ళకి ఉపయోగం ఉందా అది ఆలోచించాలి. నేను మాట్లాడేటువంటి మాటలు శాస్త్రపరంగా ఉన్నాయా అనేది కూడా ఆలోచించాలి. ఏదో నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కుదరదు. ఇక్కడ నేను కూర్చుని ఉన్నాను, 300 మంది ఇక్కడ కూర్చున్నారు, మీరందరూ ఒక్కొక్కరును 45 నిమిషాలు, గంట 60 నిమిషాలు ఇక్కడ అందరూ కూడా కూర్చున్నారు. ఇంతమంది ఇంత సమయాన్ని వెచ్చిస్తున్నారు అంటే ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు చెప్తే కాదు, ఎలాంటి మాటలు నేను మాట్లాడాలి, శాస్త్రం ఏమైతే చెప్తుందో అదే మాటల్ని రిపీట్ చేయాలి, శాస్త్రం చెప్పినట్టుగా చెప్పాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడానికి కాదు. అలా మాట్లాడినట్లయితే మీ అందరికీ కూడా అపరాధం చేసినట్టు లెక్క, వేరే వాళ్ళకి అపరాధం చేసినట్టు లెక్క. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, ఫస్ట్ నిన్ను మాట్లాడమన్నారా, మాట్లాడమంటే నువ్వు సరిగ్గా ఆలోచించుకుని వారికి ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచిస్తున్నావా, 3వది నువ్వు మాట్లాడేటువంటి మాట శాస్త్రపరంగా ఉందా, ఈ మూడు కూడా ఆలోచించుకున్న తర్వాత మాట్లాడాలి. ఆ మాట్లాడే మాట కూడా ఎలా ఉండాలి, చాలా గుంభనంగా ఉండాలి. అంటే తక్కువ మాటలతో ఎక్కువ మెసేజ్ ని ఇచ్చేటట్టుగా ఉండాలి. కొంతమంది బెకబెక గంటసేపు మాట్లాడతారు, చివరికి వాళ్ళు మాట్లాడిన తర్వాత మనం అడిగామనుకోండి ఎవరినైనా, మీకేం అర్థమైందనంటే, ఏమోనండి గంటసేపు ఏదో మాట్లాడారు మాకేం అర్థం కాలే. కొన్నిసార్లు మనం ప్రసంగాలు వింటూ ఉంటాం చూసారా, టీవీల్లో వాళ్ళు గంటల సేపు మాట్లాడుతూ ఉంటారు, కానీ చివరికి నీకేం అర్థమైంది, ఏం అర్థం కాలే. అలాంటి మాటలు మాట్లాడకూడదు, అది తప్పు. మనం మాట్లాడమనంటే కొద్ది మాటల్లోనే వేరే వాళ్ళకి అర్థం అయ్యేటట్టుగా మాట్లాడాలి. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, భగవంతుడు శ్రీమద్ భగవద్గీతలో 700 శ్లోకాల్లో ఆయన మాట్లాడేటువంటి శ్లోకాలు 500 ఉండొచ్చు, 600 ఉండొచ్చు, కానీ 600 శ్లోకాల్లో ఈ ప్రపంచానికి కావలసినటువంటి, ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరికీ బెనిఫిట్ కలిగించేటట్టుగా శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడాడు. 600 శ్లోకాల్లో చిన్న పుస్తకంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఎంతో మందిని భగవద్ధామానికి తీసుకెళ్లింది. అది వాక్, వాక్ అంటే తపస్సు అన్నమాట, వాకు సంబంధించినటువంటి తపస్సు, అది ఒక రకమైనటువంటిది. అనుద్వేగకరం వాక్యం. రెండవదేంటి, సత్యం. మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, మాట్లాడితే నీ నోటి నుంచి ఏం రావాలి, ట్రూత్ రావాలి. కానీ బై డిఫాల్ట్ మనం మాట్లాడితే వచ్చేది అబద్ధం, అసత్యం. కలియుగంలో చాలా కష్టం ట్రూత్ చెప్పడం అంటే, చాలా కష్టం. సత్యం మనం వింటూ ఉంటాం కదా, సత్యం వద ధర్మం చర, అంటే సత్యాన్ని పలుకుము ధర్మాన్ని ఆచరించుము అంటాం. ఇప్పుడు సత్యం వద కాస్త అసత్యం వద అయిపోయింది, సత్యం పలికేవాళ్లే చాలా తక్కువ. సత్యం అంటే ఏమిటండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అని మనం అనుకుంటాం. కానీ శాస్త్ర ప్రకారం సత్యం అని అంటే భగవంతుడి గురించి ఏదైనా మాట్లాడితే అదే సత్యం, వేరేదంతా కూడా అసత్యమే. అయితే నార్మల్ డీలింగ్స్ లో మనం మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళని మనం చీట్ చేసేటట్టుగా మాట్లాడకూడదు, మోసపూరితంగా మనం మాట్లాడకూడదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడాలి. కొంతమంది కొన్ని లింకులు పెట్టి మాట్లాడుతూ ఉంటారు, లింకులు పెట్టి మాట్లాడాల్సినటువంటి పని లేదు, డైరెక్ట్ గా చెప్పొచ్చు ఇది అని డైరెక్ట్ గా చెప్పొచ్చు. సత్యం పలకాలి అని శాస్త్రం చెప్తుంది. మనం క్రిందటి వారం మనం నేర్చుకున్నాం సత్యం అంటే ఏమిటి అనేటువంటిది. ఒక పిల్లవాడు తన గురువుగారైనటువంటి గౌతమ్ దగ్గరికి వెళ్ళడం, ఆయనకు శిష్యుడు అవుతానని చెప్పడం, ఆయనేమో తనని నీ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని రా అని చెప్పడం, తన తల్లి దగ్గరికి వెళ్లి తన తండ్రి గురించి వాకపు చేయడం, తల్లి ఏమో తండ్రి ఎవరో తెలియదని చెప్పడంతో తను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి గౌతమ్ దగ్గరికి వచ్చి నా తల్లి ఎవరో తెలియదు అని చెప్పడం, ఇది సత్యం. అది సత్యం, ఇది రెండవది. ఇది అంటే సత్యం పలకడం కూడా తపస్సేనంట. ఇంతకు ముందు సత్యం పలకడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం, ఇప్పుడు కలియుగంలో అది తపస్సది. ఎందుకనంటే సత్యం పలికితే చాలా ప్రాబ్లమ్స్. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఎవరో ఏమన్నా దోచేశాడు అనుకోండి, మనం చూసే ఉంటాం. ఆ దోచేసినటువంటి వాడు పరిగెట్టి పారిపోతాడు. ఎవడైతే దోపిడీకి గురవుతాడో వాడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్లి, అయ్యా నా సంపదంతా దోచేశారు, పలానవాడు చూశాడు. పోలీసులు వచ్చి నేను అడుగుతారు, అరే ఎందుకు వచ్చిన పోలీస్ కేసురా బాబు, నేనేం చూడలేదండి అని అంటావా లేదా అంటాం. అదేదో మొన్న ఏదో కేసు అయిందంట, జెసికా లాల్ అని ఎవరో ఒక బార్ డాన్సర్ ఎవరో చంపేశారు, డైరెక్ట్గా అందరూ చూస్తుండగానే చంపేశారు, తుపాకీతో చంపేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, 100 మంది చూశారు, కానీ ఒకరు కూడా కోర్టులో సాక్ష్యం చెప్పలే. డైరెక్ట్గా కాల్ చేసినప్పటికీ కూడా ఎవరు కూడా కోర్టులో సాక్ష్యం చెప్పకపోవడం వల్ల ఏమైంది, ఎవడైతే కాల్ చేశాడో వాడిని నిర్దోషిగా విడుదల చేసేశారు. అంటే మనందరికీ కూడా భయం, సత్యం చెప్పడం అంటే మనందరికీ కూడా భయం. అలా అని చెప్పేసి మీరు చూసేదంతా చెప్పమని అంటలేదు నేను. ప్రిన్సిపల్స్ ఇవి, సత్యం వద, సత్యం పలకడం అనేటువంటిది మానవ మాత్రుడైనటువంటి వాడి యొక్క విధి. ఇక అనుద్వేగకరం వాక్యం సత్యం. ప్రియహితంచ అనంటే ప్రీతికరము మరియు లాభాకరము అనంట. అంటే మనం మాట్లాడితే వేరే వాళ్ళకి అది చాలా చక్కగా అనిపించాలి, ప్రీతిగా అనిపించాలి, ఇంకా వినాలి అనిపించాలి. అంతేకాదు లాభాకరంగా కూడా ఉండాలి. అలా అని చెప్పి స్టాక్ మార్కెట్ అంతా కూడాను మరి ప్రీతికరము లాభకరమా? స్టాక్ మార్కెట్ ఓపెన్ చేస్తే చాలు, వాడు డబ్బు గురించి చెప్తాడు, వీడు డబ్బు గురించి ఆలోచిస్తాడు, ఇద్దరిని కూడాను అది ఎక్కడికి తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తుంది. ఎందుకనంటే అది శాస్త్రం ప్రకారం అది గ్యాంబ్లింగ్. గ్యాంబ్లింగ్ ఎవడైతే చేస్తాడో వాడు నరకానికి పోవాలి. ఈ స్టాక్ మార్కెట్ బెకబెక అంతా కూడా లాభాకరం అయింది అయి ఉండొచ్చు కొంతమందికి, మరికొంతమందికి అది నష్టాకరం కూడా అవుతుంది. లాభం అంటే మనం అనుకునేటువంటి లాభం కాదు. లాభం అంటే ఏమిటంట, భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్లేటువంటిది నిజమైనటువంటి లాభం, భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్లేటువంటిది నిజమైనటువంటి నష్టం. అది లాభాకరం. అంటే హితం అనంటే లాభాకరం అనంటే ఇది హితం. నిజంగా మనకి హితుడైనటువంటి వాడు ఎవడు అనంటే మనల్ని ఎవరై భగవంతుడి వైపు ఎవరైతే తీసుకెళ్తారో వాడు నిజమైనటువంటి హితుడు. కృష్ణుడు ఏమంటున్నాడు భగవద్గీతలో, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతిముచ్చతి. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవరాశికి కూడా నేను హితుణ్ణి, అంతేకాదు కృష్ణుడు భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు, ఎవరైతే కృష్ణ భక్తుడో ఆయన ఎవడంట, సర్వభూత హితేరత. సర్వభూత అంటే అన్ని జీవరాశులకి ఆయన హితుడు. అంటే హితం చేయాలి అని అంటే ఎవరు పెడితే వాళ్ళు హితం చేయలేరు వేరే వాళ్ళకి. ఎవరు హితులవుతారు, ఎవరైతే భగవద్భక్తులో వారే వేరే వాళ్ళకి హితులుగా మారగలుగుతారు. సర్వభూత హితేరత, సర్వభూతాలన్నింటికీ కూడా హితుడు ఎవరు, భగవంతు ఒక్కడ భక్తుడు. ఈ రకంగా అనుద్వేగ కర్మవాక్యం సత్యం ప్రియహితం చేయ. ఇంకా ఏమన్నారు, ఇవేనా మనం చేస్తాం, రోజులో ఎన్నో మాటలు మాట్లాడుతాం కదా, కాబట్టి కొంత సమయం దేనికి కూడా కేటాయించాలి, స్వాధ్యాయాభ్యాసనం అంటే శాస్త్రంలో ఉండేటువంటి వచనాలన్నీ కూడా మాట్లాడడానికి మనం నోటిని ఉపయోగించాలి, నాలుకని ఉపయోగించాలి. అంటే భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, పురాణాలున్నాయి, ఉపనిషత్తులున్నాయి, ఇవన్నీ కూడా మనం మనకి చదవడానికి కాస్త టైం ఉంటుంది. రోజులో 24 గంటల్లో ఊరికనే మనం అనవసరంగా ఖర్చు పెట్టాం కదా, 24 గంటల్లో 1 గంటో 2 గంటలో భగవద్గీత చదువుకోవచ్చు. అదేమవుతుంది, వాక్ యొక్క తపస్సు అవుతుంది అన్నమాట. స్వాధ్యాయాభ్యాసనం, ప్రభుపాదుల వారే ఉన్నారు, స్వాధ్యాయాభ్యాసనం అని అంటే వేద అధ్యయనము, వేదాలని అభ్యసించడం. వేదాలను అభ్యసించడం అంటే ఏవో శ్లోకాలు చదివేయడం కాదు, ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి పుస్తకాన్ని చదివితే చాలు, ఇది వేదాధ్యయనం. దీన్ని రోజు చదవగలిగితే వేదాధ్యయనం. ఇది వాక్ యొక్క తపస్సు, ఇది చదివితే. పుస్తకాలు బోల్డ్ అని ఉన్నాయి అక్కడ, ప్రభుపాదులు వారు రాసినటువంటి పుస్తకాలు, ఇవి చదవాలి, అప్పుడు అది వాక్ యొక్క తపస్సు అని అంటున్నాడు కృష్ణుడు. స్వాధ్యాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. ఈ రకంగా మనం ఏ రకంగా మనం మాట్లాడాలి అనేటువంటిది ఇక్కడ మనకి శాస్త్రం మనందరికీ కూడా చెప్తూ ఉంది. శ్రీల రూప గోస్వామి ప్రభుపాద, ఆయన చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు, షడ్గోస్వామిల్లో ఆయన ముఖ్యుడు. రూప గోస్వామి ప్రభుపాద ఆయన ఉపదేశామృతం అనేటువంటి ఒక చిన్న పుస్తకం రాశారు. ఆ ఉపదేశామృతంలో 11 శ్లోకాలున్నాయి. ఆ 11 శ్లోకాల్లో ముఖ్యమైనటువంటిది మొట్టమొదటి శ్లోకం, మనందరికీ కూడా ఉపయోగపడేటువంటి శ్లోకం. ఫస్ట్ దాంట్లో ఆయన ఏం రాస్తారంటే, ఈ యొక్క 6 రకాలైనటువంటి పుషింగ్స్ ఉంటాయి, ఈ 6 రకాలైనటువంటి పుషింగ్స్ ని కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి రూపగోస్వామి రాస్తారు. అందులో మొట్టమొదటిది ఏమిటి అని అంటే వాక్ అంట. ఎవరైతే ఈ యొక్క 4ని కంట్రోల్ చేసుకోలేరో వాళ్ళు తన శరీరంలో ఉండే ఏ ఇంద్రియాన్ని కంట్రోల్ చేసుకోలేరంట. ఇంద్రియ నిగ్రహం ఎవరికి కావాలి అని అంటే, ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ముందుకు వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి. ఆ ఇంద్రియాలన్నింటిలోకెల్లా చాలా కష్టమైనటువంటి ఇంద్రియం కంట్రోల్ చేసుకోవాలంటే కష్టమైనటువంటి ఇంద్రియం ఏమిటనంట, 4 అంట. 4 చేసేటువంటి పనులు ఏమిటి, 2, 1 మాట్లాడడం, 2 తినటం. కాబట్టి శ్రీల రూపగోస్వామి ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే ఈ 4ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారో, తన వాక్కును ఎవరైతే జాగ్రత్తగా ఉపయోగించుకుంటారో వాళ్ళు తన శరీరంలో ఉండే ఇంద్రియాలన్నింటినీ కూడా జయించగలరంట. కాబట్టి రూపగోస్వామి ఏమంటారంటే, మొట్టమొదటి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయి, వాక్కుతో స్టార్ట్ చేయి. ఆ వాక్కుతో మనం పలకాల్సింది ఏమిటి అనంటే, భగవంతుడి యొక్క నామాల్ని కనుక పలికినట్లయితే వాక్ శుద్ధి అవుతుంది, వాక్ తపస్సు అవుతుంది. భగవంతుడి యొక్క నామాలు పలకడం ద్వారా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ రకంగా మనం 4ని ఉపయోగించవచ్చు. ఏవేవో మాట్లాడే బదులు చక్కగా హరే కృష్ణ మహామంత్రం చెప్పవచ్చు, ఏదేదో మాట్లాడే బదులు మనం భగవంతుడి యొక్క గొప్పతనం మాట్లాడుకోవచ్చు. ఈ రకంగా ఆయన రూపగోస్వామి ఏమంటారంటే, ఈ ఒక్కదాన్ని కనుక కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఒక్కొక్కటి కంట్రోల్ అవుతాయి అని చెప్పేసి రూపగోస్వామి అంటారు. ఆయన ఏమంటారనంటే, ఈ 3 ఒక లైన్లో ఉంటాయంట, 4 పొట్ట జననేంద్రియాలు, ఈ 3 ఒక లైన్లో ఉంటాయి కాబట్టి ఈ 3లో అన్నిటికంటే ముందు వచ్చేటువంటిది ఏమిటి అంటే 4. ఇది గనక కంట్రోల్ అయితే పొట్ట కూడా కంట్రోల్ అవుతుంది. అంటే మనం తినేటువంటి తిండి ఎలా ఉంటుంది అని అంటే, ఏదో భోగించడానికి తినకుండా మన యొక్క శరీరాన్ని కాపాడుకోవడానికి తినడం జరుగుతుంది. తిండి పొట్ట ఇక మిగిలిన ఏమిటి? జననేంద్రియాలు. జననేంద్రియాలు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ఎంతో మంది ఋషులు తపస్సు చేసి చేసి అయినప్పటికీ కూడా వాళ్ళు తమ జననేంద్రియాలని కంట్రోల్ చేసుకోలేకపోయారు. కానీ రూపగోస్వామి ఏమంటారు, ఎవరైతే వాక్కుని కంట్రోల్ చేసుకుంటారో వాళ్ళు జననేంద్రియాలను కూడా కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఏదైతే చాలా కష్టమైనటువంటిదో కంట్రోల్ చేసుకోవడానికి, అది చాలా సులభం అవుతుంది ఎప్పుడు వాక్కుని సరిగ్గా ఉపయోగించినట్లయితే. ప్రభుపాదులు వారంటారు, డోంట్ స్పీక్ నాన్సెన్స్ అంటే అనవసరమైనటువంటిది ఏది కూడా మాట్లాడద్దు. మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం, ఇక్కడ కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు ఇక్కడ ప్రవచనం జరుగుతున్నప్పుడే నాన్సెన్స్ అక్కడ జరుగుతూ ఉంటారు. వాళ్ళ మట్టుకు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొంతమంది దానికంటే ఒక స్టెప్ డౌన్, ప్రవచనం ఉన్నంతసేపు బాగానే ఉంటారు, బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటారు. ఎలాంటి మాటలు? దీనికి ఏమాత్రం సంబంధం లేనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఇక్కడికి వచ్చి కీర్తన కూడా చేస్తారు. కీర్తన అయిపోయిన వెంటనే మళ్ళీ సురు మొదలవుతుంది. ఏమిటి? వాళ్ల యొక్క పనికిమాలిన మాటలన్నీ మాట్లాడతారు. కాబట్టి చాలా కష్టమైనటువంటిది టంగ్ కంట్రోల్ చేసుకోవడం, చాలా కష్టమైనటువంటిది. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, ఇది చాలా కష్టమైనటువంటిది కాబట్టి డోంట్ స్పీక్ నాన్ సెన్స్. అలా అని చెప్పి మౌనంగా ఊరుకుంటామా? ఊరుకోలేము. ఒకరోజు ఊరుకుంటాం, రెండు రోజులు ఊరుకుంటాం, మూడోసారి వచ్చేసరికి ఏమవుతుంది? 4 రోజుల కంటే 8 రోజులు మాటలు మాట్లాడేస్తాం. మూడో రోజు వచ్చేసరికి అన్ని చేసినంత మాత్రాన మనం కంట్రోల్ చేసుకోలేము. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, మాట్లాడాలా? మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడు?
కృష్ణుడి గురించి మాట్లాడు.
పాడాలా? పాడు. ఎవరి గురించి పాడు?
కృష్ణుడి యొక్క నామ సంకీర్తన పాడు.
అంటే మనల్ని ఎవరు కూడా అనిచేయట్లేదు. అనిచేయకుండా ఏం చెప్తున్నారు? ఫలాంది కాకుండా ఫలాంది చేయు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అంటే పిచ్చాపాటి మాట్లాడకుండా కృష్ణుడి గురించి మాట్లాడు, ఏదేదో మాట్లాడకుండా కృష్ణ నామ సంకీర్తనలో పాల్పంచుకో అని ఇక్కడ మనకి శాస్త్రం చెప్తుంది. మౌనంగా ఉండడం చాలా కష్టం. కాబట్టి మౌనంగా ఉండమని కూడా ఎవరు అంటలేదు. అలా అని చెప్పి మౌనంగా ఉండేవాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అనుకోకండి. ఆయన అసలు మాట్లాడు, మౌనంగా ఉంటాడు. ఉపయోగం ఏముంది? మౌనంగా ఉన్నంత మాత్రాన ఉపయోగం ఏమిటి? మౌనంగా ఉండడం కంటే ఏది బెటర్ అంటే కృష్ణుడి గురించి మాట్లాడడం బెటర్. ఒకటి పాజిటివ్ యాక్టివిటీ, ఇంకోటి న్యూట్రల్ యాక్టివిటీ. పాజిటివ్ యాక్టివిటీ చాలా బెటర్ న్యూట్రల్ యాక్టివిటీ కంటే. కాబట్టి రూపగోస్వామి ఏమంటున్నారు, వాచో వేగం మనసా క్రోధా వేగం ఏతాన్ వేగాన్యో విషహేత ధీరా. వాచో వేగం మనసా క్రోధా వేగం ఉదరోపస్త వేగం జిహ్వా వేగం. జిహ్వా అంటే నాలుక, ఉదర పొట, ఉపస్థ జెనిటల్స్ ఇంద్రియాలు, జననేంద్రియాలు. వాచో వేగం మనస క్రోధా వేగం ఉదరే జిహ్వా వేగం ఉదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషహేత ధీరా సర్వానపి మాం పృథివీంశ శిష్యాత్. వీటిని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో, వేటినంట వాచో వేగం. మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభించారు? వాచో వేగం. రెండవది మనసో వేగం. నెక్స్ట్ శ్లోకం అదే, కృష్ణుడు నెక్స్ట్ దానికి వస్తాడు. మనస్సును ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి? ఎందుకంటే మనస్సు ఇటు అటు ఇటు ఇటు పరిగెట్టు పారిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలు చూస్తారు, చిన్నపిల్లలు అక్కడ కూర్చో అంటే ఇప్పుడు కూర్చోవాడు, ఇటు వెళ్తాడు, అటు వెళ్తాడు, అటు వెళ్తాడు, అటు వెళ్తాడు. వాచో వేగం మనస క్రోధావేగం. క్రోధం అనంటే కోపాన్ని అణుచుకోవాలి, కోపాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అణుచుకోవాలని చెప్పలేదు, ఆ వేగాన్ని మనం అతిక్రమించాలి. క్రోధావేగం, వాచో వేగం, మనస క్రోధావేగం. జీవావేగం నాలుక, అంటే ఇష్టానుసారం ఏది పడితే అది తినేసాం అనుకో, అప్పుడు నోటి నుంచి ఏది పడితే అది బయటకు వచ్చేస్తుంది మాటలు. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, తినేటువంటి తిండి ఎలాంటిది ఉండాలి? భగవత్ ప్రసాదం అయి ఉండాలి. ఎప్పుడైతే భగవత్ ప్రసాదాన్ని మనం తింటామో, మన నోటి నుంచి వచ్చే వాక్కులు కూడా భగవంతుడికి సంబంధించినటువంటి వాక్కులు వస్తాయి. పాసిబిలిటీ ఉంది అట్లీస్ట్. జీవావేగం ఉదర ఉపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషహేత ధీర సర్వానపి మాం పృథివీంశ శిష్యాత్. ఈ యొక్క 6 రకాలైనటువంటి వేగాల్ని ఎవరైతే అతిక్రమించగలుగుతారో వాళ్ళు సర్వానపి మాం పృథివీంశ శిష్యాత్. పృథ్వీ అంటే ఈ యొక్క భూమిలో ఉండేటువంటి అందరినీ కూడా వాళ్ళు శిష్యులుగా స్వీకరించేటువంటి శక్తి వాళ్ళకు వస్తుందంట. అంత పవర్ ఉంది ఇందులో. ఊరికనే చెప్పట్లేదు ఇవన్నీ కూడా మనకి. మనకి శక్తి ఇవ్వడం కోసం భగవంతుడు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. మాట్లాడడంలో శక్తి పోతుంది, తక్కువ మాట్లాడడం వల్ల శక్తి వస్తుంది. భగవంతుడి గురించి మాట్లాడితే సూపర్ శక్తి వస్తుంది. కాబట్టి ఒకవేళ నీకు భగవంతుడి గురించి తెలియకపోతే మామూలుగా ఉండు, మాట్లాడకు. భగవంతుడి గురించి తెలిస్తే మాట్లాడడం మంచిదే. అయితే మళ్ళీ అలా అని చెప్పేసి ఈ రోజు క్లాస్ లో మనం విన్నాం కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఫటాఫట మాట్లాడేసాం అనుకోండి, ఇంట్లో అందరూ కూడా డిస్టర్బ్ అయిపోతారు. కొంతమంది అలాగే జరుగుతుంది. ఏమిటంటే కొంతమంది భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళు ఈ క్లాసెస్ అన్ని వింటూ ఉంటారు. అరే కృష్ణుడు దేవాదిదేవుడు, వేరే వాళ్ళు ఎవరికి కూడా పూజ చేయకూడదు, మాంసం తినకూడదు, ఫలాంది ఆపేస్తే ఫలాంది చేయాలి, ఫలాంది చేయకు, వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి పెద్ద హెవాక్ సృష్టిస్తారు. ఇంట్లో వాళ్ళందరూ అరే నిన్నటిదాకా వీడు బాగానే ఉన్నాడు కదా, ఇప్పటికిప్పుడు ఏమైపోయింది, వీడికి ఏదో భూతం పట్టుకున్నట్టుంది అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, అలా మాట్లాడకు. అందుకే ఇక్కడ ఏమన్నారు, అనుద్వేగకరం వాక్యం. నువ్వు మాట్లాడేటువంటిది ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. నిన్న నువ్వు నేర్చుకుని ఈ రోజు మొత్తం తల్లిదండ్రులని వీళ్ళని వాళ్ళందరినీ కూడా నువ్వు చెడమడా వాయించేసావు అనుకో, అప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని ముందు నీలో పెట్టుకో, అమలు పరుచుకో. అప్పుడు నువ్వు నీ యొక్క చేతల ద్వారా వేరే వాళ్ళకి చూపించు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేటువంటిది. అది అనుద్వేగకరం వాక్యం. ఈ రకంగా ఈ క్వాలిటీస్ అన్ని కూడా మనం పాటించినట్లయితే మనం చాలా పవర్ఫుల్ అవుతాం, చాలా శక్తివంతులం అవుతాం. శక్తివంతులం అంటే వేరే వాళ్ళని కొట్టేయడానికి కాదు, వేరే వాళ్ళ హృదయంలో పరివర్తన తీసుకొచ్చేటువంటి శక్తి మనకి వస్తుంది. కొంతమంది ఎంతో మాటలు మాట్లాడుతుంటారు, ఎన్నో లెక్చర్లు చెప్తూ ఉంటారు, కానీ ఎవడు ఒక్కడు కూడా మారడు. మీరు చూస్తారా స్వామీజీలు బోల్డ్ ఎంతమంది మాట్లాడుతూ ఉంటారా, రోజు ప్రసంగాలు వింటూ ఉంటాం. వాళ్ళ పని వాళ్ళదే, మన పని మందే. కానీ ప్రభుపాదులు వారు ఆయన ఎలాంటి వాళ్ళు పరివర్తన తీసుకొచ్చారు, దేవుడు అంటే తెలియనటువంటి వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చారు, పాపకార్యం ఎన్ని చేయాలో అన్ని చేసినటువంటి వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చారు ప్రభుపాదులు వారు. కారణం ఆయన మాట్లాడేటువంటి దానికి అంత పవర్ ఉంది. ఎందుకు, ఆయన మాట్లాడేటువంటిది భగవంతుడి యొక్క గొప్పతనం కాబట్టి ఆ పవర్ ఉంది ఆయనకి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు మనం ఈ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది, అన్నిటికంటే మొట్టమొదటి ఏమిటి, అనవసరంగా మాట్లాడద్దు. అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడద్దు. ఈరోజు తెలుసా సినిమాలో ఫలాన్ జరిగింది, పేపర్లో ఫలాన్ జరిగింది, ఇదంతా అనవసరం. మనకు ఉపయోగపడదు, వినేవాళ్ళకు కూడా ఉపయోగపడదు. ప్రాక్టీస్ చేయాలి దీన్ని, రోజు ప్రాక్టీస్ చేయాలి. ఏదో కళ్ళు మూసుకొని ఇలా ఈ రోజు నుంచి అనుకుంటే అది అవ్వదు. అది రోజు ప్రాక్టీస్ చేయాలి, స్లోగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అని అంటే భగవంతుడి యొక్క నామాలను స్మరించడమే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నాలుగుకి పర్ఫెక్షన్ ఉండాలి అని మనం భగవంతుణ్ణి కోరుకోవాలి. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, సేవోన్ముఖోహి జివ్వాదో స్వయమేవ స్ఫురద్యతః అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖోహి జివ్వాదో స్వయమేవ స్ఫురద్యతః. అంటే శ్రీకృష్ణుడు సాధారణంగా ఎవరికి కూడాను గోచరించడంట. అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై, మన దగ్గర ఉండేటువంటి ఈ యొక్క సెన్సెస్, ఈ యొక్క ఇంద్రియాలు భగవంతుణ్ణి స్పృశించలేవంట. ఎందుకు, భగవంతుడు మామూలు సాధారణమైనటువంటి వాడా, భౌతికమైనటువంటి వ్యక్తి ఆయన, ఆధ్యాత్మికమైనటువంటి శరీరంతో కూడినటువంటి వాడు. కాబట్టి ఆయన మనం స్పృశించలేం. దేంతో? మన యొక్క భౌతికమైనటువంటి ఇంద్రియాలతో ఆయన్ని స్పృశించలేం. కానీ ఒక ఇంద్రియంతో ఆయన్ని స్పృశించవచ్చు. ఏమిటా ఇంద్రియం? సేవోన్ముఖోహి జిహ్వాదౌ. జిహ్వా అంటే నాలిక ద్వారా, భగవన్ నామ స్మరణ చేయడం ద్వారా, భగవంతు అర్పితమైనటువంటి ప్రసాదం స్వీకరించడం ద్వారా ఆయన మనకి గోచరిస్తాడంట. మనం ఆయన వెనక్కి పరిగెత్తక్కర్లేదంటే ఆయనే మన వెనక వస్తాడంట. స్వయమేవ స్ఫురద్యతః, స్వయం అంటే స్వయంగా ఆయనే వస్తాడు. మనందరం కూడాను ఆయన వెనక పరిగెడుతుంటాం, కానీ ఈ యొక్క నాలికని సరిగ్గా ఉపయోగించినట్లయితే, జిహ్వని సరిగ్గా ఉపయోగించినట్లయితే, జిహ్వ ద్వారా భగవత్ సేవ చేసినట్లయితే స్వయమేవ స్ఫురద్యతః, ఆయనే స్వయంగా మనకి గోచరిస్తాడు. సాధారణంగా భౌతికేంద్రియాలకు గోచరించినటువంటి భగవంతుడు జిహ్వ ద్వారా భగవత్ సేవ చేయడం ద్వారా స్వయంగా గోచరిస్తాడు అని మనకి శాస్త్రం చెప్తుంది. అంటే చూస్తారా ఎంత ముఖ్యమైనటువంటిదో మనం మనం మాట్లాడేటువంటి మాట ఎంత ముఖ్యమైనటువంటిదో. అంటే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మాట్లాడేటప్పుడు అని శాస్త్రం చెప్తుంది. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ప్రశ్నలు అడగండి, సంకోచించకుండా ప్రశ్నలు అడగండి. మాట్లాడొద్దన్నారని చెప్పేసి మాట్లాడడం మానేయకండి. భగవత్ సంబంధమైనటువంటి ప్రశ్నలు అడగొచ్చు.
జపమాల తీసుకుంటున్నారు కదా, జపమాల అంతర్లీనంగా చేస్తే బాగుంటుందా, బాహ్యలీనంగా చేస్తే బాగుంటుందా?
శాస్త్రంలో ఏం చెప్పారంటే లోన చేసుకోవడం కంటే బయట, అంటే బయట అంటే పెద్దగా కాకుండా మన కనీసం వినపడేటట్టుగా చేసుకుంటే 1000 రెట్లు దానివల్ల ఫలితం ఉంటుందంట. నరసింహ పురాణంలో చెప్పారు. చాలా మంది ఏమనుకుంటారంటే జపం జపం జపం, బయటికి చెప్పకూడదు, మనసులో అనుకోవాలి, మనసులో అనుకుంటూ నిద్రపోవాలి. కలియుగంలో మనసులో అనుకుంటూ 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 కొనుక్కు తీసేస్తాం. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, కాస్త బయటకు చెప్పు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. పెద్దగా కేకలు వేయాల్సిన పని లేదు, కనీసం మనకది వినబడేటట్టుగా జపం చేస్తే చాలు, దానివల్ల చాలా లాభం.
కుండలి యోగ శాస్త్రంలో అష్టయోగ శాస్త్రంలో సమాస్థితికి చేరుకున్నప్పుడు ఏ స్థితిలో ఉంటాడు?
ముందు మనం సమాధికి వెళ్లకుండా ఉందాం. ఆ కుండలిని యోగం కనుక పాటించినట్లయితే మన సమాధి అయిపోతాం. ఎందుకనంటే కలియుగంలో ఈ యోగం ఆ యోగం పనికిరాదు. కలియుగంలో పనికొచ్చేటువంటి యోగం ఒకటే, భక్తి యోగం. భక్తి యోగం ఏమిటి? నాలుక ద్వారా భగవంతుణ్ణి నామస్మరణ చేయడం. ఎంతో మంది మోసం చేయడం కోసం ఎన్నో రకాలైనటువంటి యోగాలు చెప్తూ ఉంటారు. పలాంది చేయి, చక్రం ఇక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్తుంది. నాకు ఆ యోగం చేసినటువంటి వాళ్ళే బోల్డ్ ఎంతమంది నా దగ్గరకు వచ్చి చెప్పారు, స్వామీజీ వాళ్ళు యోగం చేయమంటున్నారు, కళ్ళు మూసుకొని తపస్సు చేయమంటున్నారు, తపస్సు చేసిన తర్వాత నీకు ఫలాన్ని జరుగుతుంది ఫలాన్ని జరుగుతుంది అని చెప్తారు వాళ్ళు. అప్పుడు నేను చేస్తున్నాను నాకేం జరగట్లేదు, కానీ పక్కాళ్ళందరూ కూడా జరుగుతుంది జరుగుతుంది అని చెప్పడం వల్ల నేనేమంటున్నాను నాకు కూడా జరిగింది నాకు కూడా జరిగింది అని అనేశాను అని అన్నారు. వీడు బోగస్సు, పక్క ఉండేవాడు బోగస్సు, చెప్పేవాడు బోగస్, అందరూ బోగస్తే. కానీ బయటికి మాత్రం చెప్పుకోవడం కోసం మాత్రం నేను ఫలాంది సాధించాను ఫలాంది సాధించాను చెప్తారు, కానీ లోన ఏమీ లేదు. దీనికి ఒక ఉదాహరణ ఉంది. గణేష్ ఫెస్టివల్ జరుగుతుందంట. గణేష్ ఫెస్టివల్ జరిగేటప్పుడు పెద్ద గణేషుడి విగ్రహం పెట్టారంట. ఎవరైనా పెద్ద గణేషుడి విగ్రహం పెట్టారనుకోండి, దాన్ని మరి దానికి ఒక పెద్ద పూలమాల వేయాలంటే పెద్దవాడిని ఇన్వైట్ చేస్తారు. మరి ఏదో పార్లమెంటు సభ్యుడినో లేకపోతే ఎమ్మెల్యేనో తీసుకొచ్చారు పెద్ద గణేషుడికి విగ్రహం వేయండి అని. పెద్ద నిచ్చెన వేశారు, పెద్ద పూలదండ వేశారు. అయితే ఈయన ఈ రాజకీయ నాయకుడు ఆ నిచ్చెన ఎక్కుకుంటూ ఆ గణేషుడి విగ్రహానికి పూలమాల వేసి దిగుడు ఉండేటప్పుడు ఆ గణేషుడి దగ్గర బొడ్డు దగ్గర కన్నం కనబడిందంట. కన్నం చాలా విచిత్రంగా ఉంది, లోన ఏముంటుందో అని చెప్పి చేయి పెట్టాడంట. లోనకు తేలుందంట, తేలు టక్ అనుకుంటుంది. అయితే పూలమాల వేసేటప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టారు కదా. ఇప్పుడు నాకు బాధని చెప్పేస్తే వాళ్ళు చప్పట్లు కొట్టడం మానేస్తారని చెప్పేసి వీడేమన్నాడు, బాగుంది బాగుంది అన్నాడంట. వీడు అంటే కరిపించుకున్నాడు, కుట్టించుకున్నాడు తేలుతో, కానీ చెప్పడం మాత్రం ఏమన్నాడు, బాగుంది బాగుంది అన్నాడు. వీడి పని అయిపోయింది. రెండోవాడు కూడా ఎక్కాడంట చిన్నదండ వేయడానికి. వీడు కూడా వెళ్ళి వీడు కూడా మాలేశాడు, వీడు కూడా చేయిబెట్టాడు. అరే వాడు చెప్పాడు బాగుంది బాగుంది అని దీంట్లో చేయబెడితే మరి నేను కనుక బాగుంది బాగుంది అనకపోతే నేను కూల్ అయిపోతానని చెప్పి వీడు కుట్టించుకున్నాడు. వీడు మళ్ళీ ఏమన్నాడు, బాగుంది 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 అన్నాడండి. ఇలా మొత్తం వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా వేలు పెట్టడం, దాని చేత కుట్టించుకోవడం, దాని మళ్ళీ చెప్పడం బాగుంది బాగుంది. ఈ యోగాలన్నీ ఇలాంటివే. నేను కూల్ అయిపోకూడదు కదా, కాబట్టి దేవుణ్ణి చూసావా? చూశాను. ఎక్కడ చూసావు? అల్లుగో అక్కడున్నాడు. చూస్తావు, నీకు కాంతి కనిపించట్లేదా? నాకు కనిపిస్తుంది. అప్పుడు పక్కోడు ఏమంటాడు, అరే వీడి కనిపిస్తుంది నాకు కనిపించట్లేదు. నాకు కూడా కనిపిస్తుంది నాకు కూడా కనిపిస్తుంది. మోసం, పచ్చి మోసం, దొంగలు వీళ్ళందరూ కూడా. కాబట్టి మనకి నిజంగా పనిచేసేటువంటి పద్ధతి మనం పాటించాలి. నిజంగా పనిచేసేటువంటి పద్ధతి ఏమిటి అంటే హరినామస్మరణ. హరియర్నామ హరియర్నామ హరియర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతరణ్యత. కాబట్టి దొంగల దగ్గరికి వెళ్లి మనం మోసపోకూడదు. మనకు తెలుస్తూనే ఉంది అది పనిచేయట్లేదని, మనకు తెలుస్తుంది కానీ పబ్లిక్ కోసం మనం చెప్పుకుంటాం.
పెద్ద పెద్ద మహారుషులు జ్ఞానం చేశారు కదా.
రెండు ప్రశ్నలు వేస్తారు కదా వేరే వాళ్ళు.
సకల శాస్త్రాల్లో సకల విధులను బట్టి సర్వచర్యలను చేస్తున్నాం నేటి కలియుగ దినంలో. అలాంటిదే భగవద్నామ సంస్కృతి చేయడానికి, ఆ నామస్మరణ చేయడానికి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం ఎంతవరకు మనకు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదిస్తుంది, దానివల్ల మనం ఎంతవరకు ఈ కలియుగంలో మనం దాన్ని జయించగలము, అటువంటి శక్తి మనలో ఎలా ప్రవేశిస్తుంది, దాని గురించి సవరణ చెప్పగలం.
మనం నామస్మరణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆమె ప్రశ్న వేసింది విష్ణు సహస్రనామం గురించి. విష్ణువుకి సహస్రనామాలు, సహస్రం అని అంటే 1000, అంటే 1000 నామాలతో మనం విష్ణు సహస్రనామం చాలా మంది చేయడం మనం చూస్తూ ఉంటాం. అది చాలా చాలా శక్తివంతమైనటువంటి సాధనం. విష్ణు సహస్రనామం చాలా శక్తివంతమైనటువంటి సాధనం. కానీ శాస్త్రం ఏముంటుంది, ఆ విష్ణు సహస్రనామంలో ఇంకోటి రాస్తుంది, నాకు ఆ శ్లోకం గుర్తులేదు, మీకు బహుశా విష్ణు సహస్రనామం ఎవరైతే చదువుతారో వాళ్ళకి తెలుస్తుంది. రమే రామే మనోరమే
సహస్రనామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానని.
అంటే అర్థం ఏమిటి అంటే 1000 నామాలు విష్ణు యొక్క నామాలు కలిపితే ఒక్క రామనామంతో సరిపోతుందంట. అలాంటి 3 రామనామాలు ఉచ్చరిస్తే అది ఒకసారి కృష్ణనామం ఉచ్చరించినట్టు లెక్క. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, మహామంత్రమే ఉంది కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తే ఎన్నో సార్లు విష్ణు సహస్రనామం చేసినట్టు లెక్క అని విష్ణు సహస్రనామమే చెప్తుంది. కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారు, ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని ఎంత ఎక్కువగా జపం చేయగలిగితే అంత మంచిది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది.
చెప్తుంది మరి భగవద్గీతలో అర్జునుడికి ఉపదేశించినప్పుడు భగవద్గీత అర్థం కాలేదని భీష్మ మహాదేవునికి పాండవులకు చెప్పమని కృష్ణుడు వాసుదేవుడే చెప్పాడు. నా గురించి నేను చెప్పేది ఇంకా అర్జునుడి తలకు ఎక్కలేదు కాబట్టి భీష్మ పితామహ నువ్వు చెప్పు అని చెప్పాడు స్వామికి. ఆ స్వామి దాన్ని నా గురించి నేను చెప్పినా వాడి తలకు ఎక్కలేదు కాబట్టి నీవు ఉచ్చరించి ఈ పాండవులకి నా సహస్రనామంలో ఏం విశేషం ఉంది, అందులో దానివల్ల ఎంత ఉపయోగం ఉంది, ఎంత శక్తివంతమైనది, సకల శాస్త్రాలు వేదాలు ఎంత చదివినను భగవద్గీత కన్నా కూడా భీష్ముడు ఉపదేశించినటువంటి ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మూలాన ఎంత ఆవశ్యకత ఉన్నది అనేది పాండవులకు తెలియాలని సాక్షాత్ వాసుదేవుడే తెలియజేసి చెప్పాడు.
ఆ సాక్షాత్ వాసుదేవుడే 500 సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ఇతి షోడశక నామ్నాం కలికల్మష నాశనం నాతో పరతరో అన్యే సర్వ వేదేషు దృశ్యతే అని చెప్పాడు. ఎవరు? ఆ వాసుదేవుడే.
హరి ఓం.
హరే కృష్ణ. లాస్ట్ క్వశ్చన్.
ఇప్పుడు భక్తుడు భగవంతునికి దగ్గరగా ఉండాలని చర్చించుకున్నాం. భగవంతునికి చాలా దగ్గరగా ఉండి భద్రాచలంలో గుడివుడ కట్టించాడు. ఆ గుడివుడుకు తానేశ్వరరావు భూమికాను వేశారు. శ్రీరామచంద్రుడు మార్వేశ్వరంలో తానేశ్వరులకు డబ్బు కట్టి చెల్లించినాడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే తానేశ్వర వారికి దర్శనం జరిగింది కానీ భక్తరామ దాస్ కు జరగలేదు. శ్రీరామ వస్తుంది కాబట్టి దీని గురించి వివరంగా చెప్తే కొంచెం బాగుంటుంది.
తానేశ్వర వారికి రాముడి యొక్క దర్శనం జరిగింది కానీ రామదాసుకి దర్శనం జరగలేదు అని మీరు అంటున్నారు, నాకు తెలియదు అది నిజమో కాదో నాకు తెలియదు, దీని గురించి నేను వినలేదు.
చరిత్ర
సరే ఉంది అనుకుందాం, ఒకవేళ అలా జరిగింది అనుకుందాం, ఎవరికైతే భక్తి లేదో భగవంతుడు డైరెక్ట్ గా కనబడినా కూడా వాడు చూడలేడు. ఎవడైతే భక్తుడో భగవంతుడు ఆయన కనబడకపోయినా ఆయన హృదయం ద్వారా భగవంతుణ్ణి చూడగలుగుతాడు. తానీషాకి ఒకవేళ రాముడు కనబడినప్పటికీ కూడా రాముడు ఎలా కనబడ్డాడు అంటే డబ్బులు ఇచ్చేవాడుగా కనబడ్డాడు కానీ భగవంతుడిగా కనబడలేదు. రామదాసుకి ఒకవేళ రాముడు కనబడకపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా రామనామం స్మరిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా భగవంతుణ్ణి చూస్తూనే ఉన్నాడు. ఒకవేళ మీరు చెప్పింది కరెక్ట్ అయితే శాస్త్రం ఇలా చెప్తుంది, శాస్త్రం ఏముంటుంది, భగవంతుడు అనేటువంటి వాడు అగమ్య గోచరుడు, ఆయన్ని మామూలుగా ఎవరు కూడా చూడలేరు, కానీ ఆయన చూడాలి అంటే ఇక్కడ ఆయింట్మెంట్ రాసుకోవాలంట. ప్రేమాంజునచ్చరిత భక్తి విలోచనేనా సంతా సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమ అనేటువంటి ఒక కాటుకు రాసుకోవాలంట. అది ఏ రకంగా ఆయన చూస్తాడు, సంతా సదైవ హృదయేషు విలోకయంతి, హృదయం ద్వారా భగవంతుని ఆయన చూస్తాడు. మామూలు కళ్ళు ద్వారా చూడడం కాదు, కళ్ళు ద్వారా కూడా చూడొచ్చు భగవంతుని, కానీ ఇక్కడ ప్రేమ కనుక లేకపోయినట్లయితే మనం భగవంతుని మనకు ఎదురుగా కనబడినా కూడా మనం చూడలేము. సరేనా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ